ఈరోజు ధరణి గారి చేత కొద్దిసేపు మాట్లాడాలని.
మనం వాళ్ళ యొక్క సాధనలు అంటే భక్తుల యొక్క లక్షణాల్లో ఏ లక్షణాలని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకుందాం. అందులో ముందు ఒక అర్ధ గంట సేపు వాటిని తెలుసుకొని తర్వాత క్విజ్ పెట్టి ఆ తర్వాత ఇంకా ఎవరైనా కనుక ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళని మళ్ళీ తెలుసుకుందాం. ముందు ఒక అరగంట వరకు ఈ కార్యక్రమం.
ముందు వాళ్ళ సాధనలకు సంబంధించి గురుగారు, ఓకే, ముందు ధరణి గారి గురించి ఒక్కరో పరిచయం చేస్తాను. ఒకసారి మాట్లాడతారా ధరణి గారు, మీరు వీడియో ఆన్ చేసుకొని. రైట్.
సద్గురు కలకతరావు భగవాన్ వారికి నమస్కారం. నేను దాన్ని బేసిక్గా నేను మాట్లాడేది వినపడుతుందా?
వినపడుతుంది.
నేను మాట్లాడేది వినపడుతుందా?
వినపడుతుంది.
గురుదేవులకు నమస్కారం. మీరు మాట్లాడతారా ప్రవీణ్ గారు, ఇంకేమన్నా మాట్లాడాలా?
మీరు మాట్లాడండి.
నన్ను మాట్లాడమంటారు గురుగారు? సద్గురు శ్రీ తలపతి రావు భగవాన్ వారికి నమస్కారం. తల్లిదండ్రులు అయిన గురు దంపతులకి నమస్కారం. తర్వాత అమృత స్వరూపులైన అందరూ శ్రోతలకు కూడా నమస్కారం. యాక్చువల్గా ప్రవీణ్ గారికి కూడా నమస్కారం, ఎందుకంటే ఆయన లేనిదే ఈ సత్సంగం జరిగేది కాదు. 2010లో ఆయన ఈ సత్సంగం స్టార్ట్ చేసిందా అప్పుడు 2011లో నాకు పరిచయం. ఆయన వల్లే ఇన్ని మంది బెనిఫిట్ పొందుతున్నారని నా ఉద్దేశం. కాబట్టి ప్రవీణ్ గారికి అందరూ రుణపడి ఉంటారు. ఈ విషయం చెప్పిన తర్వాత ఇంకా గురుగారు నన్ను 4 మాటలు మాట్లాడమన్నారు అనేసి ప్రవీణ్ గారు చెప్పారు. ఈరోజు గురుగారు యాక్చువల్గా బయట వెళ్తారు, నువ్వు మాట్లాడగలవా అని అడిగారు. సో నేను మాట్లాడదాం అనేసి ఒప్పుకున్నాను. యాక్చువల్గా గురువుగారు ఉన్నారు అని తెలుసుంటే మాట్లాడే ధైర్యం నాకు లేదు, ఆయన లేరనుకున్నాను. కానీ నన్ను క్షమించాలి గురుగారు, ఏదైనా నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించాలి అందరు. సో అల్పజ్ఞానంతో నేను ఏమన్నా తప్పు మాట్లాడాలి మీ
ఆశీర్వాదం.
సరే అండి. సో యాక్చువల్గా నేను సాధన చేసేటప్పుడు గురువుగారి ప్రవచనాలు 10 ఏళ్ళుగా వింటున్నాను. ఆయన చెప్పిన ప్రతి విషయ ప్రతి శాస్త్రము వినున్నాను. వాటిని సాధన చేసేటప్పుడు నాకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలు గురువుగారిని అడగలేను కాబట్టి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అమ్మవారి పైన ఎక్కువ నమ్మకం, కామాక్షి అమ్మ పైన. ఆ తల్లి అనుగ్రహంతో ధ్యానంలో నాకు వచ్చిన సందేహాలని ఆమె దగ్గర మొరపెట్టుకుంటుంటాను. అప్పుడు ఆమె చెప్పిన సమాధానాలు బట్టి నాలో కొన్ని ఆలోచనలు మిగులుతాయి. ఆ ఆలోచనలే మీ ముందు చెప్పుకుంటామనేసి ఈరోజు అనుకున్నాను. దాంట్లో ముఖ్యంగా 4 విషయాల గురించి మాట్లాడదాను ఈరోజు అనుకోవడం జరిగింది. మొదటి విషయం ఏంటంటే గురు ప్రశస్తం. గురువు ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్? ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువు చాలా చాలా ముఖ్యం. గురువు యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి, అది ఫస్ట్ టాపిక్. 2వ టాపిక్ ఏంటంటే మాయ అంటే ఏంది, మాయకి ఏంటి నిర్వచనం. మనకేంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టంగానే 2 విషయాలు చెప్తారు, పరమాత్మ, మాయ. మాయ గురించి చెప్పినప్పుడు ఎక్కడ పోయినా కూడా మనకి దాని యొక్క పూర్తి వివరణ దొరకదు. మాయ అంటే లేనిది అని చెప్పి వదిలేస్తారు చాలా వరకు, కానీ దాన్ని కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ మాయ విషయం మాత్రం అమ్మవారి అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటాను. 3వది కాండత్రయాత్మకం వేదం. ఎందుకు కాండత్రయాత్మకం? వేదాన్ని 3 భాగాలుగానే ఎందుకు విభజించాలా? 4గా ఎందుకు విభజించకూడదు? 5గా ఎందుకు విభజించకూడదు? 3గానే ఎందుకు విభజించినారు? మన శాస్త్రాలన్నీ 3గానే విభజిస్తారు ఎందుకని అనేది మూడో విషయం తెలుసుకుందాం. 4వ విషయం ఏంటంటే భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంది? కలియుగంలో భగవద్గీతకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఎందుకు ఉంది అనే విషయం తెలుసుకుందాం. సో మొదటిది, ఇప్పుడు మొదటి దాంట్లో ప్రవేశిస్తాం. మొదటి విషయం ఏంటంటే గురు ప్రాముఖ్యత. గురు ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి జీవుడు అంటే ఏంది, ఎన్ని మంది జీవులు, ఎన్ని రకాల జీవులు పుడుతున్నారో, దాంట్లో మనిషి జన్మ ఎందుకు వస్తుంది, వాటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చి భగవద్గీత ప్రకారం కావచ్చు, మన శాస్త్రం ప్రకారం కావచ్చు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి మోక్షం పొందే అర్హత లేదు. ఒక్క మనిషికి మాత్రమే, మనిషి జన్మలో మాత్రమే మోక్షం పొందే అవకాశం ఉంది. ఎందుకని మనిషికి మాత్రం అవకాశం ఎందుకు వచ్చింది, ఏమి వాడి యొక్క గొప్పతనం అనే విషయం మనం తెలుసుకోవాలి. మనకొచ్చి మాండూక్య ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది, దాంట్లో 4 అవస్థలు చెప్తారు. దాంట్లో 4 అవస్థల్లో తురియావస్థ, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, ఈ 4 అవస్థల గురించి చాలా గహనమైన విచారణ ఉంటుంది. దాంట్లో పరమాత్మ తురియావస్థలో ఉంటాడు. ఇప్పుడు తురియావస్థ అంటే మన సత్యమైన అవస్థ, సత్యమైన అవస్థ, మన స్వస్వరూపం తెలుసుకునే అవస్థ. ఆయన వచ్చి తురియావస్థలో ఉండగలడు, జాగ్రత్త అవస్థలో ఉండగలడు, స్వప్నావస్థలో ఉండగలడు, సుషుప్త అవస్థలో ఉండగలడు. అందుకే ఆయన్ని సర్వావస్థ వివర్జిత అంటారు. ఆయన తురియావస్థ తన స్వస్థానంలో ఉంటూ 3 అవస్థల్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. అది పరమాత్మ యొక్క వివరణ అవస్థల కోణంలో చూసినప్పుడు. 2వది, పరమాత్మ తర్వాత విశిష్టంగా చెప్పుకోవాలంటే మానవుడు వస్తాడు. మానవుడికి కూడా తురియావస్థ ఉండదు, కానీ మిగిలిన 3 అవస్థలు ఉంటాయి, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. ఈ 3 అవస్థలు మానవుడికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా జంతుజాలం తీసుకుంటే జంతుజాలంకి జాగృత అవస్థ ఉంది, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. ఇప్పుడు జంతువులు స్వప్నావస్థ, సుషుప్త అవస్థలో ఉంటే జాగృత అంటే తెలియదు, అది కళ్ళలోనే బతుకుతుంది. అదేవిధంగా రాళ్ళు, రపలు, చెట్లు తీసుకున్నారంటే అవి ఎప్పుడు సుషుప్త అవస్థలోనే ఉంటాయి, వాటికి స్వప్నావస్థ కూడా తెలియదు. దేవతలను తీసుకున్నారంటే దేవతలు కేవలం జాగృత అవస్థలు మాత్రమే ఉంటారు, వాళ్ళకి స్వప్నావస్థ గురించి కానీ సుషుప్త అవస్థ గురించి కానీ. సరే, మానవుడికి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలు తెలియడం వల్ల వాడికి వచ్చిన ఉపయోగం ఏంటి, వాడికి వచ్చిన ఉపయోగం ఏమంటే స్వప్నావస్థ ఉంది. స్వప్నావస్థ జాగృత అవస్థకి మనకి అనుభవం ప్రకారం చూస్తే ఏమీ తేడా లేదు. ఒకసారి స్వప్నావస్థలో మనం ఏమేమి అనుభవాలు పొందగలమో అదే అనుభవాలు మనం జాగృతలో పొందగలం. కానీ మనకి స్వప్నావస్థ అబద్ధం అని ఎక్కడ తెలుస్తుందంటే జాగృతలోనే తెలుస్తుంది, స్వప్నంలో తెలియదు. అదేవిధంగా సుషుప్త అవస్థ తీసుకున్నాం అనుకో, సుషుప్త అవస్థలో అందరి యొక్క ఆనందం ఒకటే, అదే అది దగ్గర దగ్గర పరమాత్మ ఆనందంతో సమానమైన ఆనందం. ప్రతి ఒక్కరికి ఒకే అనుభూతి సుషుప్తలో మాత్రమే కలుగుతున్నాం. ఆ విషయం కూడా మనకి సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు తెలియదు, కానీ ఆ విషయాన్ని జాగృతిలో తెలుసుకోవచ్చు. దీనివల్ల మనకున్న ఉపయోగం ఏంటంటే ఈ 2 అవస్థల్ని మనం అనలైజ్ చేసి దీన్ని విచారణ చేసి ఈ జాగృత అవస్థ, స్వప్నావస్థది ఎందుకు కాకూడదు అనే క్వశ్చన్ వేసుకున్నామంటే మనం తరించుకోవాలి, మనకు సాధన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆయన ఎటువంటి ఆనందం పొందుతాడు అనే విషయం తెలుసుకుంటే సుషుప్త అవస్థను కానీ మనం కానీ విచారణ చేస్తే మనకు తెలిసే అవకాశం ఉంది. మిగిలిన కింద చెప్పిన ఎవరికి కానీ, దేవతలకు కానీ, వాళ్ళకి స్వప్నావస్థ, సుషుప్త అవస్థ తెలియదు కాబట్టి, వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తలో ఉంటారు కాబట్టి, వాళ్ళు బతికే జాగ్రత్త అవస్థ అబద్ధం అని తెలుసుకునే అవకాశం లేదు, పరమాత్మ యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం. అదేవిధంగా చెట్లకు కానీ, రాళ్ళకు కానీ, రప్పలు కానీ ఎప్పుడు సుషుప్త అవస్థలో ఉంటుంది, జాగ్రత్తలో మాత్రమే మనం ఏమన్నా విచారణ చేయాలి. అందుకే మనిషి జన్మ చాలా విలువైన, మనిషి జన్మను ఎవరన్నా వృధా చేసుకున్నాడంటే వాడు ముక్కు, ఎందుకంటే మళ్ళీ ఇది రాదు. అందుకే మనకి వివేక చూడమని చెప్తాడు, మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంశయ దుర్లభం. మనిషి జన్మ దొరకడం, అదేవిధంగా ముముక్షత్వం, నాకు మోక్షం కావాలా అనే కోరిక కలదు. మహాపురుషుడు అంటే మన గురువు గారు లాంటి గురువులు దొరకడం మన అదృష్టం. దాన్ని ఉపయోగించుకోకపోతే మనం ఈ జన్మను వృధా చేసిన వాళ్ళు ఉంటాం, కొన్ని కోట్ల జన్మలు వృధా చేసిన వాళ్ళు ఉంటాం. ఎందుకంటే ఈ జన్మ పోయిందంటే మళ్ళీ మళ్ళీ మనిషి జన్మ వస్తుందన్న గ్యారంటీ. సరే, ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత, మనిషి జన్మ చాలా ముఖ్యమైంది అని తెలిసిన తర్వాత, ఎవడైనా సరే మనిషిగా పుట్టినవాడు అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది, తనకు తాను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి పుడుతున్నాం, బయటపడుతున్నాం, బయటపడిన తర్వాత చచ్చేంతవరకు అసలు నేను ఎందుకు పుట్టాను అనే క్వశ్చన్ అనే ప్రశ్న ఎవరు అడగరు. వాడు అడిగినాడా వాడు మహాత్ముడు. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగే విషయాన్ని శుభేచ్ఛ అంటారు సప్తజ్ఞాన భూమికి, మంచి ఇచ్ఛ, మంచి కోరిక. అదే విషయాన్ని కూడా మనకు భగవద్గీతలో మొదటి అధ్యాయం ఎందుకు అంత ఇంపార్టెంట్ విషాద యోగం అంటే ఈ విషయాన్నే చెప్తుంది. అది మనిషిగా పుట్టినోడు నేను ఎందుకు పుట్టినానని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే అక్కడి నుంచి వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. ఆ ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది, నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నతో. నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న స్టార్ట్ అవ్వగానే మనకి వచ్చేది ఈ నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు దొరుకుతారు? మనకు గురువు కావాలి. ఆ నేను ఎందుకు పుట్టానని నీకంతా నువ్వు తెలుసుకునే సామర్థ్యం ఉందా అంటే లేదు. దాని ఒక సద్గురువు మహానుభావులైన వాళ్ళు చెప్పాలి. దానికే మనకి ముండక ఉపనిషత్తులో ఒక ఆకృతి ఉంది, తద్విజ్ఞానార్థం సమిత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే మనకి ఈ కోరిక కలిగిందో ఆ విజ్ఞానం అంటే ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను, నేను చేయాల్సిన పని ఏమి ఈ ప్రపంచంలో, నేను తరించుకోవాలంటే ఏం చేయాలా, మళ్ళీ నేను పుట్టకుండా ఉండాలి అనేదానికి ఏ సాధన చేయాల అనేది తెలియాలంటే మనం ఒక స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువుని ఆశ్రయించాలి. దానికి ఏం చేయాలి? సమిత్పాని, ఒట్టి చేతులతో పోవాలి, సమిధులు చేతి తీసుకోవాలి. సమిధులు అంటే మనం సమిధులు తీసుకొని పోవాలి, గురుదక్షిణ తీసుకొని పోవాలి. గురుదక్షిణ తీసుకొని గురువుని సమీపించాలి. ఆ గురువు ఎటువంటి వాళ్ళు కావాలి మనం? ఎందుకంటే మనకి ఇప్పుడు చూసినా ఉంటే ఈ ప్రపంచమైన ముఖ్యంగా కలియుగంలో వీధికి 4 గురువులు ఉంటారు. మనం గురువుని గుర్తించడం చాలా ముఖ్యం. గురువుని గుర్తించకపోతే కొన్ని జన్మలు నాశనం అవుతాయి. గురువుని గుర్తించకపోయినా, ఒకవేళ గురువు కావాలనే ఆలోచన మనకి తెలియకపోయినా, ఈ రెండు ఏది జరిగినా కూడా కొన్ని జన్మలు నాశనం అవుతాయి. అందుకని ఏం చేయాలంటే మనం గురువుని ఎత్తుక్కోవాలి. సరే, గురువుని ఎత్తుక్కోవడానికి ఏంటి ఆధారం, ఏంటి క్రైటీరియా? మనం గురువుని ఎత్తుక్కోవాలంటే ఈయన నా గురువు అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలం? తెలుసుకోవాలి అంటే మనకు కొన్ని సమాధానాలు మనలో మనకు కొన్ని ప్రశ్నలు తలెత్తాలి. ఎవరైనా సరే స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు అంటే స్తోత్రియుడు అని ఎవరిని చెప్తారు? ఎవరు చెప్తారు అంటారే, తత్ సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు అనే పదం ఏంటంటే ఉపనిషత్తులు వస్తుంది, చాందోగ్య ఉపనిషత్తు. 9 గురువు శిష్యుడు చెప్తాడు ఇది సత్యం, అదే తత్వమసి. తత్వం అసి అంటే ఇప్పుడు కూడా ఈరోజు ఈ క్షణంలో కూడా నువ్వు పరమాత్మ అయి ఉన్నావు, కానీ నీకు తెలియదు అంతే అనే విషయాన్ని సద్గురువు మాత్రమే చెప్తాడు. ఆ విషయాన్ని చెప్పి ఆయనే సద్గురువు, ఆయనే మనం తరింపగలడు, ఆయన్నే మనం ఎత్తుక్కుంటూ పోవాలి. అదేవిధంగా బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే పరమాత్మ అంటే ఏందో అనుభవం కలిగిన వాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకేందంటే ఎప్పుడైనా సరే నేను కూర్చొని ఏనుగు అని నేను తెలుసుకోవాలనుకుంటాను, నాకు ఏనుగు బొమ్మ కళ్ళలో మెదులుతుంది. ఎందుకు మెదులుతుందంటే ఏనుగు నేను చూస్తున్నాను కదా. అదేవిధంగా దేవుడు లేకపోతే పరమాత్మ అని కళ్ళు మూసుకోండి, ఏమి కనపడదు. ఎందుకు కనపడదు అంటే మనకు అది అనుభవం లేదు కదా. బ్రహ్మనిష్ఠుడైన గురువుకి అది కళ్ళలో మెదులుతుంది. ఆయన ప్రత్యక్షంగా దేవుణ్ణి దర్శించగలడు. ఎలా దర్శించగలడు? ఈ విషయం కూడా మనకి భాగవతంలో చెప్పుకున్నారు. మానవ దేహంలో పరమాత్మ సమాధి స్థితిలో స్పష్టంగా అద్దంలో చూసినట్టు చూడగలడు. ఒక్క మానవ దేహంలో మాత్రమే అది సంభవం. అదేవిధంగా పితృలోకంలో దేవుడు ఎలా కనపడతాడు అంటే, సాధారణ దేవుడు ఎలా కనపడతాడు అంటే నీళ్ళల్లో ప్రతిబింబంలా కనపడతాడు. అదే విధంగా గంధర్వ లోకంలో ఒక మసి పూసేసిన అద్దాన్ని అద్దంలో మనం పరమాత్మ ఎలా కనబడతాం, మసగమసగ్గా కనబడతాం. బ్రహ్మలోకంలో ఎలా కనబడతా అంటే మన నీడలా కనబడుతుంది. ఒక్క మానవ దేహంలో మాత్రం మనం స్పష్టంగా అద్దంలో చూసినట్టు పరమాత్మని చూడగలం. ఇది సత్యం, దీంట్లో ఏ సందేహం పెట్టుకోవాల్సిన అవసరం. సాధన కానీ ఉపనిషత్తులో చెప్పినట్టు గురువుని మనం ఫాలో అయ్యి కానీ ధ్యానం కానీ సక్రంగా చేయగలిగితే ఖచ్చితంగా సమాధి అనుభూతి కలుగుతుంది. ఆ విధంగా అనుభూతి కలిగిన ఆయన గురువునే బ్రహ్మనిష్ఠుడు. ఇటువంటి గురువునే మనం సమీపించాలి. ఈయన్ని సమీపించేటప్పుడు ఆయన మనల్ని కరుణా సముద్రుడు కనుక ఆయన ఏమి కోరడు. ఆయన ఏమీ కోరకపోయినా మనం మాత్రం గురుదక్షిణ ఇవ్వాలా. గురుదక్షిణ ఇవ్వకుండా ఏ జ్ఞానం సంపాదించినా వృధా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే గురువుకి రుణపడిపోతుంది. గురువుకి రుణపడిపోయినాడికి మరు జన్మ మంచిది రాదు. మనకి ఈశావాస ఉపనిషత్తులో 3వ శ్లోకం ఉంది, అసూర్య నామతే లోకాహ అందేన తమసామృత తాంస్తే ప్రేత్యాది గచ్చంతి ఏకేచాత్మ ఆత్మహనో జన. అంటే అర్థం ఏంటంటే అసూర్య నామతే లోకాహ బుద్ధి లేని జన్మలు వస్తాయి. గురువుకి కానీ గురుదక్షిణ సమర్పించకుండా ఊరికే పేరక దొరుకుతుంది కదా అని చెప్పి జ్ఞానం సంపాదిస్తే మాత్రం ఆ జ్ఞానం వృధా అయిపోతుంది. వృధా అయిపోవడమే కాకుండా మరు జన్మ మంచిది రాదు. కనుక మనం ఏం చేయాలంటే సమిత్పాణి స్తోత్రియం బ్రహ్మనిష్టం. మనకి మన ప్రశ్నకి అంటే అర్థం ఏంటంటే నేనెవరు, నేను ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చినాను అనే ప్రశ్నకి సమాధానం చెప్పే గురువే సద్గురు. ఆయన్ని వెతుక్కుంటా పోవాలి. దానికి కొంత సమయం పట్టచ్చు, సమయం పట్టేంతవరకు అవసరపడదు. అంత సమయం పట్టినా దానికోసం వేచి ఉండాలా, అటువంటి గురువు దొరకాలా, దొరికినప్పుడు విడవరు. సో ఇది గురువుని ఎత్తుకునే మార్గం, గురువు యొక్క విశిష్టత. ఎందుకంటే గురువు ఉపనిషత్తులో ఉన్న గహనమైన విషయాలని మనకు అర్థమయ్యే రీతిలో మన స్థాయికి దిగొచ్చి దాన్ని వివరణ చేసే శక్తి ఒక గురువుకే ఉంటుంది. గురువు మనకి ఏంటంటే సముద్రంలో దిక్సూచలాంటి వాడు. మనకి ఒక అపోహ ఉంది, గురువే మనకు మోక్షం ఇస్తాడు, గురువు మోక్షం ఇదిలే. గురువు ఏం చేస్తాడంటే మనం ఈ మహారణ్యంలో మనకి దోవ మాత్రం చూపిస్తాడు. సాధన చేయాల్సింది మనమే, మోక్షం పొందాల్సిందే మనం. మోక్షం పొందాలి అంటే మాత్రం తనాలు కంపల్సరీ, జపధ్యానాలు లేని మోక్షం రాదు. దానికి గురువు సూచనిస్తాడు. మనకి ఎప్పుడైనా ఎక్కడైనా మనం తగులుకుపోయినా, మనకి స్ట్రక్ అయిపోయినా గురువు సహాయం తీసుకోవాలా, తీసుకొని ముందుకు సాగాలి. సో ఇది వచ్చి గురువు విశిష్ట గురించి మనం చెప్పుకోవాలంటే ఇది ముఖ్యమైన విషయాలు. సో గురువు ఏం చెప్తాడంటే ఎప్పుడు కానీ తత్వమసి అని చెప్పి వదిలేస్తాడు. తత్వం అసి, తత్ అంటే అది, అది అంటే పరమాత్మ, త్వం అంటే నేను. నేను అంటే ఏంటంటే దేహ మనో బుద్ధుని తీసేస్తే మిగిలేదే త్వం, త్వం పదార్థం. దీనికి మనకి శంకరాచార్య వారు చెప్తారు, గుణరహితం సమాధి దశ సంపన్నం, అది వచ్చి తత్పద లక్ష్యార్థం. గుణించుకొని సమాధి దశ సంపన్నం, అది వచ్చి సంపదార్థ లక్ష్యార్థం. పరమాత్మ వచ్చి గుణరహితుడు, ఆయనకి ఎప్పుడు గుణాలు లేవు, గుణాలతో సంబంధం ఉంది. మనం వచ్చి గుణాలతో తగులుకుపోయినాం, గుణాలను వదిలించుకుంటే మనం పరమాత్మ అవుతాం, అదే త్వం పదార్థ లక్ష్యార్థం. తత్వం అసి అంటే ఏంటంటే ఇప్పుడు కూడా మనం పరమాత్మయి ఉన్నాం, కానీ మనం దాన్ని తెలుసుకోకుండా ఈ దేహ మనోబుద్ధులతో సంబంధం పెట్టుకొని వాటితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ ప్రపంచం నిజం అనుకొని ఈ ప్రపంచంలోనే తిరుగుతాం. అందుకే నేనెవరో అనే విషయం మర్చిపోయాం, మర్చిపోయి మనం ఈ ప్రపంచంలో తగులుకుంటున్నాం. సో దీని నుంచి బయటపడాలా అంటే ఏంటంటే గురువు ఏం చేస్తాడంటే పరబ్రహ్మం అంటే ఏంది, మనకి ఉపనిషత్తులు కానీ ఏ జ్ఞానం కానీ 3 విషయాలు చెప్తాం. పరబ్రహ్మం అంటే ఏంది, ఈ జగత్ అంటే ఏంది, జీవుడు అంటే ఏంది, ఈ మూడు విషయాల గురించే మాట్లాడుతుంది. పరబ్రహ్మం అంటే ఏందో చెప్తుంది, జగత్ అంటే ఏందో చెప్తుంది, జీవుడు అంటే ఏందో చెప్తుంది. ఈ మూడు విషయాలు పైగా ఇంకా వేరే విషయం చెప్పదు. ఎన్ని ఉపనిషత్తులు విన్నా, ఎన్ని ఉపనిషత్తులు చేసుకున్నా ఈ మూడు విషయాలు చెప్తే వేరేవి చెప్పు, తిప్పి తిప్పి ఇవే చెప్తుంది. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకొని ఆ జీవుడు పరబ్రహ్మం ఎలా అవుతాడు, ఈ ప్రపంచం అంటే ఏంది, ఈ ప్రపంచం అసలు ఎందుకు కనపడతా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలా అంటే మనకి ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే మాయ. ప్రపంచం ఎందుకు కనపడుతుంది అంటే మాయ వల్లే కనపడతాం అని మనకి ప్రతి శాస్త్రం చెప్తుంది. అసలు మాయ అంటే ఏంది అని మనం ఎప్పుడైనా నిర్వచనం దానికోసం వెతికితే, మాయ అంటే ఏంది అంటే ఏంటంటే లేనిది ఉన్నదిలాగా చూపించడం మాయ యొక్క ప్రత్యేకత. అసలు మాయ అంటే లేనిదే అని చెప్తారు. సరే, ఈ మాయ గురించి చాలా మొదట్లో చాలా ఆలోచించాను, దీని గురించి అర్థమయ్యేది కాదు. అర్థం అవునప్పుడు ఏంటంటే ధ్యానంలో కూర్చొని అమ్మవారి ముంద కళ్ళు నిలబెట్టుకున్నాను, ఇది అర్థం కావట్లేదు, ఇది నాకు ఏమి ఎలా నాకు ఇది అర్థం అవుతుంది అని అమ్మవారిని ముందు కళ్ళు నిలబెట్టుకుంటే తల్లి నా ధ్యానంలో ఆలోచన రూపంలో నాకు ఇచ్చిన విషయాలని మీతో పంచుకుంటాను. దీంట్లో ఏమైనా తప్పుడు ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, నన్ను క్షమించాలా, కానీ నాకు అర్థమైన విషయాన్ని మీ ముందు పంచుకుంటాను. అర్థమైతే మంచిది, అర్థం కాకపోయినా కూడా దానివల్ల పెద్ద వచ్చే నష్టమే లేదు. గురువు గారు ఉన్నారు, వారిని అడిగితే సందేహాలు తీరుస్తారు. మాయను తెలుసుకోవాలంటే ధ్యానంలో నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, నాయన అది నీ నుంచే మొదలు పెట్టాలి విచారణ. నీ ప్రపంచంలో పోయి ఎదిగితే మాయ గురించి తెలుసుకోవడం చాలా కష్టం, కాబట్టి నీ నుంచే మొదలు పెట్టాలి. నీ నుంచే ఎక్కడ మొదలు పెట్టాలి? మనం ఏంటంటే తల్లి గర్భంలో పడి బయటపడిన వెంటనే మనకి ఒక అనుభూతి ఉంటుంది, నేను అనే ఒక అనుభూతి ఉంటుంది. ఈ నేను అనే అనుభూతి చచ్చేంత కాలం ఉంటుంది, చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఈ నేను అనే అనుభూతి నీకన్నా వేరు కాదు. దేహము, మనస్సు, బుద్ధి నీకన్నా వేరు, కానీ నేను అనే అనుభూతి మాత్రం నీకన్నా వేరు కాదు. ఈ నేను అనే అనుభూతితో పాటు మనకి ఇంకో విషయం ఉంటుంది, మనం గమనించం, అదేంటంటే ఆలోచన శక్తి. ఈ నేను, ఈ ఆలోచన శక్తి రెండు ఒకటిగానే పుడతాయి, దాన్ని విడదీయలేరు. ఎందుకంటే నేనున్నాను అన్నానంటే నా ఆలోచన కూడా నాతో పాటు ఉంది, దీన్ని నేను బయట పోయి ప్రపంచంలో ఎక్కడ కొనుక్కొని వచ్చుకోవడం, తెచ్చుకొని నా దగ్గర పెట్టుకోవడం అనేది ఏం లేదు. మనకి రెండు విషయాలు ఉంటాయి, రెండు ఆలోచనలు ఉంటాయి. నేను అనే ఆలోచన ఒకటి ఉంటుంది, నాది అనే ఆలోచన. నేనున్నాను అంటే నాది ఉంటుంది, నా భార్య ఉంటుంది, పిలకాయలు ఉంటుంది, నా తల్లిదండ్రులు ఉంటాయి. ఇవేందంటే మనం బయట నుంచి తెచ్చిపెట్టుకునే విషయాలు. ఈ నేను, నాది అనేది నీకన్నా వేరైన వస్తుంది, కానీ నేను, నా ఆలోచన అనేది నీకన్నా వేరైన వస్తుంది కాదు, అది నీతో పాటు భాగం. ఈ ఆలోచన, నీ ఆలోచన శక్తి అనేది నీ శక్తి, అది నీ యొక్క సొత్తు. దాన్ని ఉపయోగించవచ్చు, ఉపయోగించకుండా ఉండవచ్చు. మనం చూడండి, నేను అనేవాడిని ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను గొప్పవాడిని అని చెప్పినప్పుడు నాలో ఏంటంటే నా మొహం చూసి కానీ నా మనస్సు చూసి కానీ ఎవడు నేను గొప్పవాడని చెప్పు. కానీ ఎవడైనా గొప్పవాడు అయినా అవ్వకపోయినా పక్కనోడు గుర్తించాలి అంటే మాత్రం నీలో ఉండే జ్ఞానం బట్టే నిన్ను గుర్తిస్తారు ఎవడైనా సరే. కాబట్టి నీ యొక్క ఐడెంటిటీ అంటే ఏంటంటే నీ యొక్క గుర్తింపు నీలో ఉన్న జ్ఞానం బట్టే, నీ బుద్ధిలో ఉన్న జ్ఞానం బట్టే ఎవడైనా నిర్ణయిస్తారు. ఆ జ్ఞానమే నీవు, ఆ జ్ఞానమే పరమాత్మ. పరమాత్మకి జ్ఞానంకి అభేదం భేదం లేదు, రెండు ఒకటే. ఈ ఆలోచన శక్తే మాయ. ఈ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం, మనకుండేది పరిమితమైన జ్ఞానం మన బుద్ధిలో ఉండేది, కానీ పరమాత్మ అంటే సంపూర్ణమైన జ్ఞాన స్వరూపం. గతించింది, ఇప్పుడు జరిగేది, జరగబోయేది అంతా జ్ఞానం పరమాత్మలోనే ఉంది. మనకుంటే ఆలోచన, పరమాత్మకుంటే అది మాయ. పరమాత్మ యొక్క ఆలోచన శక్తినే మాయ అని చెప్పబడుతున్నది, దానివల్లే ఈ ప్రపంచం కనబడుతుంది. అంటే పరమాత్మ యొక్క ఆలోచనల వల్లే, పరమాత్మ చేసే ఆలోచననే మనకి ప్రపంచం కనబడుతుంది, మన శరీరం కూడా పరమాత్మ యొక్క ఆలోచన యొక్క భాగం. కానీ ఆలోచన ఎవరు చేస్తుంటే మాయాశక్తి చేస్తుంది. ఈ విషయాన్ని మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనకు అర్ధనారీశ్వర తత్వం ఉంది. అర్ధనారీశ్వర తత్వంలో సగం శివుడు సగం పరమ అమ్మవారిని సూచిస్తారు. సగం శివుడు, శివుడు అంటే జ్ఞానం, అమ్మవారు అంటే మాయాశక్తి, మాయాశక్తి అంటే ఊహాశక్తి. వీళ్ళిద్దరిని విడదీయలేము, అందుకే వాళ్ళిద్దరిని ఒకరిగానే చూపిస్తారు, ఇప్పుడు విడి చూపించారు. మనం కూడా అర్ధనారీశ్వర తత్వమే, మనలో కూడా శివపార్వతులు ఉన్నారు, మనం కూడా మోక్షం పొందగలం, మనకే జ్ఞానం అర్థం, కానీ మనం ఉపయోగించట్లేదు అంతే. కాబట్టి మాయా అంటే ఏంటంటే నీ ఆలోచన శక్తే మాయా, నీ ఆలోచన వల్లే ప్రపంచం కనబడదు. మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే ఆలోచనలు ఆపేయాలి. ఆలోచన ఆపేస్తే ప్రపంచం ఆగిపోతుందా, కనపడకుండా పోతుందా అంటే లేదు, కనపడదు. ఆలోచనలు ఆపడం అంత ఈజీనా కాదు. కానీ ఏంటి దీనికి పరిష్కారం? ఆ పరిష్కారం అని చెప్పడం పోనా, చెప్పకముందు మనకి ఒక ప్రశ్న వస్తుంది. సరే నేనంటే ఇప్పుడు ఆలోచిస్తున్నా, నాకు సమస్య ఉంది, కానీ నేననేవాడు పుట్టిందే పరమాత్మ యొక్క ఆలోచన వల్ల. అంటే అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క మాయాశక్తి చేసే ఆలోచన వల్ల ప్రపంచం కనబడుతుంది, దానివల్ల నేను పుడుతున్నాను. పరమాత్మ కానీ ఆలోచించకుండా అంటే నాకు ఈ బాధ లేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా సమాధానం ఏంటంటే, అవును పరమాత్మ ఆలోచించకుండా ఉంటే మనకి ఈ జన్మ వచ్చేది కాదు, జన్మ వచ్చేది కాదు. కానీ పరమాత్మ ఆలోచించడం వల్ల ఏమన్నా నష్టం ఉందా? లేదు. ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకుంటే దీన్ని ఈ విషయాన్ని మనకి కొంచెం బాగా అర్థమవుతుంది. ఉదాహరణ ఏంటంటే, మనం వచ్చి మన ఊర్లోనే ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ సినిమా థియేటర్లో ఒక దెయ్యం సినిమా, భయంకర సినిమా వేస్తారు. దానికి వెళ్ళాం, వెళ్ళి ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న కొంతసేపటికి ఆ తెరపై కనపడే బొమ్మలతో తాదాత్మ్యం చెంది ఆ సినిమాలో జరిగే సన్నివేశాలకి తో సంబంధం పెట్టుకొని దాన్ని స్పందిస్తుంటావు. అంటే కొంతసేపు అయిన తర్వాత నిన్ను నువ్వు మర్చిపోతావు. ఆ సినిమాలో సన్నివేశాలతో తాదాత్మ్యం చెంది వాటికి నువ్వు వచ్చి సంబంధం పెట్టుకొని వాటిల్లో ఉండి భయపడతా ఉంటావు. ఇది వచ్చి ఎందుకు జరుగుతుందంటే, సినిమా థియేటర్ మొత్తం చీకటిగా ఉండడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే చీకటి ఉండడం వల్ల నువ్వేం చేస్తున్నావు, నేను నువ్వు మర్చిపోతున్నావు. ఈ చీకటినే మనం అజ్ఞానం అని చెప్తాం వేదాంత పరంగా, కానీ మనకి భౌతికంగా చూసుకుంటే ఈ చీకటిని తీసుకుంటే బాగా అర్థం అవుతుందని చెప్తున్నా. థియేటర్ లోపల కూర్చొని సినిమా చూస్తే మనకు భయం వేస్తుంది, కానీ ఇదే సినిమా, అదే భయంకరమైన సినిమా, అదే సినిమాని ఒక పెద్ద గ్రౌండ్లో పట్టపగలు చూస్తే నీకు ఎందుకు భయం రాదు, భయం ఉండదు? ఎందుకు ఉండదు అంటే అర్థం ఏంటంటే, ఆ తెరపైన కనపడేది నిజం కాదు, దానికి నాకు సంబంధం లేదు అన్న విషయం స్పష్టంగా ఆ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉండడం వల్ల ఆ చిత్రాలతో కానీ వాటితో మన సంబంధం పెట్టుకోము. పెట్టుకోకపోవడం వల్ల నీకు భయం ఉండదు, నువ్వు నువ్వుగా ఉంటావు, ఆ కనబడే బొమ్మ బొమ్మగానే కనపడతావు. పరమాత్మ స్థితి ఇది. పరమాత్మ తన తానుగా ఉంటాడు, పట్టపగలు సినిమా చూస్తున్నాడు, కాబట్టి ఆయన దానివల్ల ఎఫెక్ట్ కాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చీకట్లో సినిమా చూస్తున్నాం. మనం అజ్ఞానంలో సినిమా చూస్తున్నాం, ఆయన జ్ఞానంలో సినిమా చూస్తున్నాం, అంతే తేడా. అజ్ఞానంలో సినిమా చూసేటప్పుడు ఏం చేస్తాం అంటే మన సంబంధాలు ఇది నిజం అనుకుంటాం, నిజం అనుకున్న వాటిలో సంబంధం పెట్టుకుంటున్నాం. సంబంధం పెట్టుకొని ఈ అసత్య వస్తువులతో సంబంధం పెట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో తాదాత్మ్యం చెంది దాంట్లో ఇరుక్కుపోతున్నాం. ఎప్పుడైనా సరే సుఖ దుఃఖాలు ఎప్పుడు కలుగుతాయంటే లేని వస్తువుతో సంబంధం పెట్టుకుంటేనే సుఖ దుఃఖాలు కలుగుతాయి. సత్య వస్తువుతో సంబంధం పెట్టుకుంటే సుఖ దుఃఖాలు ఉన్నాయి. అందుకే మన యొక్క వేదాంతం కానీ మన యొక్క శాస్త్రాలు ఏం చెప్తుందంటే, సత్యం తెలుసుకో. సత్యం తెలుసుకున్నావంటే నీకేందంటే ఈ ప్రపంచం ఉన్నా దానివల్ల నీకేం నష్టం లేదు. ప్రపంచం పాటికి ప్రపంచం ఉంటుంది, నీ పాటికి ఉంటుంది. ఎందుకంటే దాంతో సంబంధం పెట్టుకో. దీన్ని ఎలా సాధిస్తావు? మనకేంటంటే పురుషోత్తమ యోగం అనేసి, పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేసి 15వ అధ్యాయం భగవద్గీతలో వస్తుంది. దాంట్లో 2వ శ్లోకంలో చెప్తారు. మనకు మొదటి శ్లోకం వస్తుంది, అదేంటంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి శ్లోకం ఉంది. ఊర్ధ్వమూల మదశాకం అశ్వద్ధం బాహురవ్యం చందాంసి వర్ణాని పర్యాని హస్తం వేద సదే సవేద విత్తనేసి ఒక శ్లోకం వస్తుంది. అదేంటంటే అది ప్రపంచం యొక్క డిస్క్రిప్షన్. దాని గురించి పెట్టుకుంటే చాలా పెద్ద టైం పడుతుంది, కానీ దాని గురించి మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి అదేంటంటే ఊర్ధ్వమూల అధశ్చాకం అశ్వద్ధం ప్రాహురవ్యం అని ఏం చెప్తారంటే ప్రపంచం గురించి డిస్క్రైబ్ చేస్తాం. దానికి మూలం ఊర్ధ్వం ఉంది, ఏ చెట్టుకి మూలం పైన ఉండదు. అశ్వద్ధ వృక్షం రేపు ఉండేది కాదు, మారిపోతూ ఉంటుంది, అది ఏదో కాదు ప్రపంచమే. దీని నుంచి తప్పించుకోవాలి ఏం చేయాలంటే రెండో శ్లోకంలో చెప్తారు, అసంగ శ్రస్తేన దృఢైన చిత్వ. అంటే ఏంటంటే అసంగం అనే శస్త్రాన్ని సంపాదించుకో, అసంగం అనే శస్త్రంతో ఈ చెట్టును నరికే. మనం చేయాల్సిన పడి కూడా అదే, మాయనని మాయను తప్పించుకోవాలంటే అసంగం, ఈ ప్రపంచంతో సంఘభావం వదిలేయాలి. సంఘభావం వదిలేస్తే మనం మాయను తప్పించుకో. ఇది ఒక మాయ యొక్క నిర్వచనం. ఇది శాస్త్రాల్లో ఇలా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు ఈ అసంగ శస్త్రాన్ని సంపాదించడం ఎలా అని కానీ మనం కానీ ఆలోచిస్తే దానికి ఏంటంటే వేరే దారే లేదు, శాస్త్రాన్ని ఆశ్రయించాల్సిందే, సద్గురువుని ఆశ్రయించాల్సిందే. శాస్త్రం అంటే ఏంది అంటే అదే మన మూడో టాపిక్ వేదం. శాస్త్రం అంటే ఏదో కాదు, వేదం మనకు ప్రమాణం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వేదమే ప్రమాణం. వేదాలు నాలుగు ఉన్నాయి. మొదటి వేదం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఈ నాలుగు వేదాల్లో కూడా మళ్ళీ మూడుగా విభజిస్తారు వీటిని. త్రయాత్మకం వేదం అంటారు. అంటే మూడు భాగాలుగా విభజిస్తారు. వేదంలో మొదటి భాగాన్ని ఏమంటారంటే కర్మకాండ అంటారు, రెండవ భాగాన్ని ఉపాసనాకాండ అంటారు, మూడవ భాగాన్ని జ్ఞానకాండ అంటారు. మనకి వేదాల్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనే ఎందుకు విభజిస్తారు? నాలుగుగా విభజించవచ్చు కదా, లేదు మూడుగానే విభజిస్తారు. ఎందుకు విభజిస్తారంటే దానికి బలమైన కారణం ఉంది. ఏమి కారణం అంటే మనం వచ్చి ఈ ప్రపంచంలో మాయ వల్లే తగులుకుపోయినాం. మాయని చెప్పాలి అంటే మాయ తనకు తానుగా బంధించదు. మాయ లోపల మూడు గుణాలు ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలని మూడు గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాలని మనకేందంటే ఒక దారంలా పేడి అది మనకి కర్మల్లా మనల్ని బంధిస్తుంది. ఎందుకంటే మన యొక్క ఆలోచన సత్వగుణం అంటే ఏంటంటే మంచి ఆలోచనలు, రజోగుణం అంటే చెడు ఆలోచనలు, తమోగుణం అంటే దుర్మార్గమైన ఆలోచనలు కావచ్చు, దేనికి పనికిరాని ఆలోచన కావచ్చు. ఆ ఆలోచన వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అటువంటి ఆలోచన తమోగుణం కింద పరిగణిస్తారు. ఈ మూడు ఆలోచనలే ఉన్నాయని వేరే రకమైన ఆలోచనలు లేవు, ఇవి మాయలోనే పుడుతున్నాయి. సో ఈ మూడు గుణాలు ఉండడం వల్ల మనకేందంటే వేదాన్ని మూడుగా విభజిస్తున్నాం. ఎందుకంటే ఈ మూడు గుణాలని ఫస్ట్ మనం సెపరేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక దారంగా పెద్ద చాంతాల్లో తయారండి, తెంచడం అంత ఈజీ కాదు. దీన్ని తెంచాలి అంటే మూడింటిని సెపరేట్ చేయాలి. ఫస్ట్ సెపరేట్ చేసి ఒక్కొక్క దారాన్ని ఏరిపారేసి మూడో దారం అయిన సత్వగుణం, సత్వగుణాన్ని పట్టుకొని సత్వగుణంలో నిలబడితేనే మనకు వచ్చి మోక్ష మార్గానికి దారి కాదు. అందుకనే వేదాలు కూడా మూడుగా విభజించారు. సరే మాయ, సరే ఇంకో కారణం కూడా ఉంది మూడుగా విభజించడానికి. మనం మనిషిగా పుట్టిన వాడికి మూడు కరణాలు ఉన్నాయి. సాధన చేయాలంటే మూడే మూడు కరణాలు. ఒక కరణం అన్నిటికన్నా కింద స్థాయిలో చెప్పుకోవాలంటే వాటిని ఏమంటారు, ఇంద్రియాలు. రెండో స్థాయిలో ఉండేది మనస్సు, మూడో స్థాయిలో ఉండేది బుద్ధి. ఈ మూడు పరికరాలు ఉపయోగించే వీడు మోక్ష మార్గంలో ప్రయాణించాలి. అందుకనే వేదాన్ని మూడు భాగాలుగా విడదీయడానికి కారణం కూడా అదే. సరే ఇప్పుడు మనకేంటంటే ఇంద్రియాలు దేనికి సంబంధించిన, తమో గుణం సంబంధించిన. ఇంద్రియ నిగ్రహం కలిగింది అని అర్థం అంటే అర్థం ఏంటంటే తమో గుణాన్ని దాటినావు అని అర్థం. మనోనిగ్రహం కలిగింది అని కానీ మనకి కలిగింది అనడానికి గుర్తు ఏంటంటే రజోగుణాన్ని దాటినావు. జ్ఞానం కలిగింది అంటే నువ్వు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. నాకు ఇంద్రియ నిగ్రహం కలిగింది అని నువ్వు ఎప్పుడు నిర్ధారించగలవు, దానికి గుర్తేను అంటే అర్థం ఏంటంటే మన ఇంద్రియాల్లో కన్నిటికన్నా మూడు ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు చెవులు నోరు ఈ మూడింటిని కానీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే మన ఇంద్రియ నిగ్రహం సాధించినట్టే. మనం నాశనం చేయాలంటే ఈ మూడే. అందుకే మనకి చెప్తారు, మూడు కూతురు కూడా చెప్తారు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. ఎందుకు చెప్తారంటే ఈ మూడే మనం చెడిపేసింది. ఈ మూడింటిని కానీ మనం కంట్రోల్లో పెట్టుకొని అవసరానికి మాత్రం ఉపయోగించగలిగితే మనం ఇంద్రియ నిగ్రహం సాధించాలి. ఇంద్రియ నిగ్రహం సాధిస్తే ఏం జరుగుతుంది అంటే ఏముంటుందంటే ప్రపంచం పైన ఆసక్తి తగ్గుతుంది. దీన్నే నిష్కామ కర్మయోగం అంటారు. దీన్ని చాలా విపులంగా భగవద్గీతలో మాట్లాడున్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగింది అంటే నువ్వు తమో గుణాన్ని దాటినట్టే. తమో గుణం దాటితే మనం సగం సగం సాగరం ఈదినట్టే లెక్క. అదేవిధంగా మనో నిగ్రహం కలిగింది అని మనం ఎప్పుడు ఎప్పుడు మనం ఒక నిర్ణయానికి రావచ్చు అంటే, తేన తిక్తేన బుంజీద మాకృత కశ్య సిద్ధనం అని ఈశావాసి ఉపనిషత్తు రెండో పాదం చెప్తాను. అంటే అర్థమైందంటే త్యాగబుద్ధితో అనుభవించు, ప్రపంచాన్ని అనుభవించు, కానీ త్యాగబుద్ధితో అనుభవించు, దొరికిన దాంతో సంతోషపడు. ఇది కానీ నీ మనసులో వచ్చింది అంటే నువ్వు మనోనిగ్రహం వచ్చినట్టే లెక్క. మనోనిగ్రహం వచ్చింది అంటే నువ్వు రజోగుణం దాటిపోయినావు అని అర్థం. కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే మనసు ఎక్కడ వేస్తే అక్కడ ఉండిపోతుంది. దీనిపైన నిలబడు అని నువ్వు మనసు చెప్తే దానిపైన నిలబడిపోతుంది, ఎక్కడికి కదలదు. నీ యొక్క ఆదేశం కోసం మనసు వేచి ఉంటుంది. ఈ మనోనిగ్రహం కానీ సాధించగలిగింది. సాధించిన తర్వాత నీకు వచ్చే ఉద్దేశం, నీకు కలిగే అద్భుతమైన అవకాశం ఏంటంటే, సద్గురువు చెప్పే బోధ నీకు చెప్తుండగానే మనసు కత్తుకుపోతుంది. అదే దీని యొక్క విశిష్టమైన అడ్వాంటేజ్. మనోనిగ్రహం కలిగింది. మనోనిగ్రహం కలిగిన వెంటనే బుద్ధి సూక్ష్మ తయారవుతుంది. సూక్ష్మమైన బుద్ధి అంటే అర్థం ఏంటంటే, ఉపనిషత్ జ్ఞానం అందుకోవడానికి అనువైన బుద్ధి. అంటే అర్థం ఏంటంటే, బుద్ధిలో నిరంతరం పరమాత్మకు సంబంధించిన ఆలోచనలు తప్పితే వేరే ఆలోచనలు కానీ లేకపోతే అది సూక్ష్మమైన బుద్ధి. అంటే ప్రపంచం సంబంధించిన ఆలోచన, నువ్వు ప్రపంచంలోనే ఉంటావు, ప్రపంచంలోకి అందరికీ రెస్పాండ్ అవుతూ కూడా ఉంటావు, అందరితో కూడా మామూలుగానే తిరుగుతూ ఉంటాడు, కానీ వాడు మనసులో మాత్రం నిరంతరం దృష్టి మాత్రం పరమాత్మ పైన, అది సూక్ష్మమైన బుద్ధి. అదేవిధంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ, ఆ దానికి వచ్చి వీడు సాక్షాత్తు స్వరూపమై ఉంటాడు బుద్ధిలో, కానీ సూక్ష్మమైన బుద్ధి ఉన్నవాడు. ఎందుకంటే వాడి దృష్టి అంతా ఆ సత్యమైన బ్రహ్మ నిలవదు, అటువంటి చోట్ల దాన్ని పడేసిన కూడా నిలవదు, దానిపైన ఉండదు, ఎప్పుడు నిరంతరం పరబ్రహ్మ పైన ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడు పరబ్రహ్మం పైనే ఉండే బుద్ధి ఏమవుతుందంటే కొన్నాళ్ళకి పరమాత్మలో కలిసిపోతుంది. అదే సమాధాన బుద్ధి. పరమాత్మలో కలిసిపోతుంది అంటే ఈ ప్రపంచం లేదు అని స్పష్టంగా తెలిసిపోతుంది. స్పష్టంగా తెలిసిపోతుంది పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, జీవుడు పరబ్రహ్మని ఇద్దరు లేరు. ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది సమాధిలో ఎప్పుడైతే ఈ బుద్ధి సూక్ష్మమై బుద్ధి కానీ పరమాత్మ పైన స్థిరంగా నిలిచింది అంటే. ఇది కేవలం సత్వగుణం వల్లే మనకి కలుగుతుంది. వేరే గుణం, సత్వగుణం లేకుండా వేరే గుణంలో ఉంటే ఇది సాధ్యం కాదు. సత్వగుణాన్ని మనం వదిలించుకోవాలి. మనకి ఏంటంటే సత్వగుణాన్ని వదిలించుకుంటే శుద్ధ సత్వంలో పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సమాధి అవస్థలోనే జరుగుతుంది. కానీ మనం వచ్చి స్థిరంగా సత్వగుణం పట్టుకొని ఉండాలి. దానికి ఏంటంటే మనం ఏదో ఒక దైవం, మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు, వాళ్ళ పాదాలు గట్టిగా పట్టుకొని వాళ్ళు బతికినంత కాలం ఆ సాధనలో ఉంటే ఏదో ఒక సమయంలో ఈ సమాధి అనుభూతి కలుగుతుంది. అంతవరకు మనం వేచి ఉండాలి. సమాధి అనుభూతి కలిగిందే మీకు మోక్షం వస్తుందంటే రాదు. సమాధి అనుభూతి కలిగిందే ఏం జరుగుతుందంటే వాసనాక్షయం మాత్రమే కలుగుతుంది, కానీ మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే శరీర తాదాత్మ్యత వదిలించుకోవాలి. శరీర తాదాత్మ్యం వదిలించుకోవాలంటే సంపూర్ణ వైరాగ్యంలో నిలవాలి. సంపూర్ణ వైరాగ్యంలో నిలవాలి అంటే ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు చేయాలి. సో అందుకనే ఇదేంటంటే వేదానికి సంబంధించిన విషయం. ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు, కాబట్టి వేదంలో కాణత్రయాత్మకం ఎందుకంటే ఈ ఈ ఈ విధంగా మనం సాధన చేయాలి అంటే మూడుగా విభజించాలా, నిష్కామ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఈ మూడింటిని ఆచరించాలంటే మనం మూడు కరణాలను ఉపయోగించాలా, అదే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను ఉపయోగించుకొని సత్వ రజో తమో గుణాలను వదిలించుకోవాలి. అందుకే వేదంలో ఈ మూడు విషయాలని నొక్కి చెప్పడం అని చెప్పడం జరిగింది. సో ఇది ఇది వచ్చి కాండత్రయాత్మకం వేదం ఎందుకు చేశారు అనే విషయం మనం తెలుసుకుందాం. సరే ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే భగవద్గీత. చాలా ముఖ్యమైన విషయం. గురువు గారు ప్రతి ఒక్కరికి నొక్కి నొక్కి చెప్పేది భగవద్గీతను తెలుసుకోమని. ఏ సద్గురువు అయినా కూడా ఆ విషయాన్ని నొక్కి చెప్తారు, ఎందుకంటే అది చాలా ముఖ్యం కనుక. కలియుగంలో వేరే దారి లేదు కనుక. మిగిలిన యుగాల్లో అయితే ఉపనిషత్తులను పట్టుకోవచ్చు, వేరేటిని పట్టుకొని చేసే సమయం ఉంది, దానికి కావాల్సిన తెలివి, పరిపక్వత జనాలకు ఉన్నాయి. కానీ ఈ కలియుగంలో మాత్రం మనకు అంత సమయం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే అకాలం నుంచి గురువు అవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఉండే కొద్ది సమయాన్ని ఉపయోగించుకోవాలి. దానికి కరెక్ట్గా బాగా సరిపోయేది ఏంటంటే భగవద్గీత. అది ఎలా చెప్తావు భగవద్గీత అనేసి, మనకేంటంటే శాస్త్రవాంగ్మయం చూసారంటే ఆది అంతం లేదు. శాస్త్రవాంగ్మయానికి చాలా చాలా శాస్త్రాలు ఉన్నాయి. మనకి చేసుకున్నారంటే వేదం ఎత్తుకున్నారనుకోండి, నాలుగు వేదాలు ఉన్నాయి. నాలుగు వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మళ్ళా యజుర్వేదం తీసుకున్నామంటే కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. అదేవిధంగా వేదాల్లో మనల్ని 1180 శాఖలు ఉన్నాయి. శాఖ అంటే ఒక తెగ, అంటే ఆ వేదాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక శాఖగా ఫామ్ అయ్యి దాంట్లో సాధన చేసేవాళ్ళని శాఖ అంటారు. అటువంటి శాఖలు 1180 ఉన్నాయి. ఋగ్వేదంలో వచ్చి 21 శాఖలు ఉన్నాయి. యజుర్వేదంలో వచ్చి 109 శాఖలు ఉన్నాయి. సామవేదంలో వచ్చి 1000 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా అథర్వణ వేదంలో 50 శాఖలు ఉన్నాయి. అన్నీ మనం కూడుకుంటే 1180 శాఖలు వస్తాయి. సరే వేదాన్ని అలాగే చదివితే అర్థమైపోతుందంటే అర్థం కాదు. దానికి వేదాంగాలు సపోర్ట్ కావాలి, అవసరం కావాలి. వేదాంగాలు 6, శిక్ష, కల్పం, నిరుత్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం. ఈ 6 తెలిస్తే కానీ వేదంలో ఒక్క ముక్క కూడా మనకు అర్థం కాదు. ఈ 6 చదవాలి. ఈ 6 తెలుసుకునే వేదాన్ని పరిశీలించాలి. గురువులు ఎవరైనా సరే ఈ 6 పరిశీలించుకుంటారు, వాటిని అర్థం చేసుకుని చేస్తుంటారు. ఇవి కాకుండా షట్శాస్త్రాలు ఉన్నాయి. న్యాయశాస్త్రం, వైశేషికం, సాంఖ్యశాస్త్రం, పతంజలి యోగశాస్త్రం, పూర్వమీమాంస. పూర్వమీమాంస అంటే ధర్మసూత్రాలు అంటారు, జైమిని రాసింది. ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రాలు, గురువు గారు కూడా వాటిని చెప్తారు, బ్రహ్మసూత్రాలు. ఈ 6 షట్శాస్త్రాలు అంటారు. ఇది ఈ శాస్త్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశారు. 18 పురాణాల్లో భాగవతం ఆల్మోస్ట్ ఉపనిషత్తుకి ఈక్వల్ ఉపనిషత్తు జ్ఞానం మొత్తం భాగవతం చూపించేసినట్టే. కృష్ణుడి యొక్క లీలల రూపంలో మొత్తం ఉపనిషత్తు జ్ఞానం మొత్తం భాగవతంలో పెట్టేస్తున్నారు. ఇవి కాకుండా రామాయణం ఉంది. రామాయణంలో కూడా మళ్ళా వచ్చి మహారామాయణం ఉంది. యోగ వాసిష్టం, వాసిష్ట యోగం, అద్భుతమైన గ్రంథం. అది కాకుండా మనకి మహాభారతంలో వ్యాస భగవానుడి కృప వల్ల భగవద్గీత, మహాభారతం మనకు లభిస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడం సాధ్యమా కలియుగం అంటే కుదరదు, సాధ్యం కాదు. అందుకనే ఏం చేసినాడంటే వ్యాస భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఆచరణ యోగ్యంగా, ఎక్కువ కష్టాలు లేకుండా, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా, మన యొక్క నిజ జీవితంలో మనం సాధారణంగా చేసే పనుల్ని కర్మయోగంగా ఎలా చేయాలా, తక్కువ సమయం పట్టిన మనం చేసే పనులతోనే దాన్ని ఎలా మనకి అనుకూలంగా మలుచుకోవాలా అనే విషయాలు భగవద్గీతలో చాలా వివరంగా విపులంగా చెప్తున్నారు. అందుకే మనకి భగవద్గీతం ఆచరణ యోగ్యం. అది కలియుగానికి పనికొచ్చే శాస్త్రం. మిగిలిన ఏవైనా సరే ఉపనిషత్తులు కానీ ఏవి కానీ మనం నేర్చుకోవాలన్నా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా చాలా సమయం పట్టేస్తుంది. అంత సమయం మన దగ్గర లేదు, మానవ జన్మ అల్పం అని, అందులో కలియుగంలో ఉన్న జన్మ అయితే చాలా చాలా అల్పం అని. అందుకనే భగవద్గీత చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనకి పెద్దలు కొన్ని పదాలతో కూడా చెప్తున్నారు. మన శాస్త్ర వాంగ్మయంలో మూడు ముఖ్యమైన విషయాలు గకారంతో స్టార్ట్ అవుతాం. గంగా, గాయత్రి, గీత. గంగా, గంగా అంటే ఇక్కడ మనకి మనకి భౌతికంగా అనిపించే గంగ కాదు, జ్ఞాన గంగ. జ్ఞాన గంగ ఎప్పుడు ఎక్కడైనా సరే గంగ అని ఉపనిషత్తుల్లో వచ్చినా, ఎక్కడైనా మనకు కానీ శాస్త్ర వాంగ్మయంలో వచ్చినా అది జ్ఞాన గంగ. జ్ఞాన గంగ అంటే ఉపనిషత్తు జ్ఞానం అని, వేరేదేం లేదు. గంగా ఉపనిషత్తు జ్ఞానాన్ని జ్ఞాన గంగ అంటారు, గంగ అంటారు. దాని తర్వాత రెండవది ఏంటంటే గాయత్రి. గాయత్రి మంత్రం చాలా చాలా పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే మనకు తెలిసిన ఓంకారం తర్వాత అంత పవర్ఫుల్ అయిన మంత్రం ఇంకోటి లేదు. గాయత్రి మంత్రం అంత పవర్ఫుల్ ఎందుకయిందంటే దాంట్లో 24 బీజాక్షరాలు ఉన్నాయి. 24 బీజాక్షర బీజాక్షరం అంటే అర్థం ఏంటంటే ప్రతి బీజాక్షరానికి ఒక శక్తి ఉంది, ఉచ్చరణ శక్తి ఉంటుంది. దాన్ని ఉచ్చరిస్తే ఆ శబ్ద శక్తిలోంచి ఒక శక్తి పుట్టింది. ఆ శక్తి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవత యొక్క పేరే ఆ బీజాక్షరం. ఇప్పుడు నా పేరు ధరణి, ధరణి అని పిలిస్తే నేను ఎలా పలుకుతాను? ఆ బీజాక్షరం పెట్టి పిలిస్తే ఆ శక్తి పలుకుతుంది. కాబట్టి బీజాక్షరాలకి ఆ శక్తి ఉంది. సో 24 బీజాక్షరాలు ఉన్నాయి. 24 ఎందుకు ఉన్నాయి అంటే మనకు ఉండేది 24 తత్వాలు. 24 తత్వాలు ఏవి అంటే ఏంటంటే 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచమహాభూతాలు, ఆకాశము, వాయువు, నిప్పు, నీరు, భూమి. అదేవిధంగా పంచవాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమ. ఇవన్నీ కలుపుకుంటే 24. ఈ 24 తత్వాలతోనే ఈ ప్రపంచం కనబడుతుంది. ఈ ప్రపంచాన్ని దాటాలి అంటే ఈ 24 పైన ఆధిక్యం, మనం అధికారం సంపాదించాలా, దాన్నే ఈ గాయత్రి మంత్రం పెట్టేస్తున్నారు, బీజాక్షరాలు పెట్టున్నారు. కాబట్టి గాయత్రి జపం చేసే కొద్దీ నీ చుట్టూ ఒక మంత్రశక్తి, నీ యొక్క శరీరం మంత్రమయం అయిపోతుంది. మంత్రమయం అయిపోవడం వల్ల నువ్వు నీకు నీలో ఒక ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో గాయత్రి మంత్రం చాలా గొప్పది. దీని మంత్రద్రష్ట విశ్వామిత్రుడు గురుగారు, సూర్యోపనిషత్తులు 6వ మంత్రం, గురుగారు దీని గురించి కూడా చెప్తారు. కాబట్టి ఒక మూడవది గీత. గీత అంటే ఏంటంటే భగవద్గీత. గీత అంటే వేరే గీత ఏమీ ఉండదు, భగవద్గీతే గీత. ఈ గీత యొక్క ప్రాముఖ్యత మనకొచ్చి శంకరాచార్యులు వారు చెప్తున్నారు భజగోవిందంలో. భగవద్గీత వించిత తీర్థ, గంగాజలలవ కనికా తీర్థ, సహృదయన మురారి సమర్పిత, క్రియతే తస్య యమేన చర్చ. దీంట్లో ఈ ఈ పద్యానికి చాలా గహనమైన అర్థం ఉంది. భగవద్గీత కించిత తీర్థ, గంగాజలలవ కనికా తీర్థ అంటే దీంట్లో ఈ రెండో పాదానికి మనం అర్థం తెలుసుకుంటే ఇది మనకి బాగా అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే గంగ గురించి చెప్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా శ్లోకంలో చెప్పే గంగ మాత్రం మనం మామూలుగా చూసే గంగ కాదు, కానీ మనం మామూలుగా చూసే మన గంగోత్రిలో పుట్టే గంగ గురించి తెలుసుకుంటే దీని యొక్క విషయం తెలుస్తుంది. ఈ గంగ ఏంటంటే ఉపనిషత్తు జ్ఞానమే ఇక్కడ గంగగా చెప్పబడుతుంది. మనకి ఈ గంగకి ఆ భౌతికంగా అనిపించే గంగకి ఏంటి సంబంధం అంటే గంగోత్రిలో ఒక చిన్న మడుగులా ఉంటుంది హిమాలయాల్లో గంగ పుట్టేది. గంగోత్రిలో పుట్టి 5 పాయలుగా విడిపోతుంది. దాంట్లో ఒకటి అలకనంద అంటారు, మిగిలిన 4 పాయలు ప్రవేశిస్తుంది. దాంట్లో 2 పాయలు మాత్రం వారుణ అసి అనే నదులుగా ప్రవేశిస్తాయి. వారుణ అసి అనే 2 నదులు కూడా కాశీ దగ్గరికి వచ్చి కలుస్తుంది. కాశీ దగ్గర కలిసిన దానివల్లనే వారణాసి అయింది ఆ నది. కలిసినా కూడా అక్కడ ఒక విశిష్టం ఉంది. అక్కడ ఏంటంటే మామూలుగా నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తాయి, కానీ ఈ కాశీలో మాత్రం గంగ ఈ వారణాసి నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది రివర్స్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఎక్కడో చిన్న మడుగులో పుట్టిన గంగ మహాప్రవాహమై వారణాసి దగ్గరికి వచ్చిన తర్వాత కాశీ దగ్గరికి వచ్చినాక ఉత్తరానికి ప్రవహిస్తుంది. అదేవిధంగా భగవద్గీత కించిత తీర్థ, ఏ కొద్దిగా నువ్వు భగవద్గీతను సేవించినా అది మహాప్రవాహమై ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఉత్తరానికి ప్రవహిస్తుంది అంటే అర్థం అంటే ఉత్ తరం, ఉత్ అంటే పైకి తరించిపోతాం, అది దాని అర్థం. కాబట్టి భగవద్గీత కించిత తీర్థ గంగా జలవనిక పీత అంటే అర్థమైందంటే ఏ కొంచెం నువ్వు దాన్ని భగవద్గీతను సేవించినా అది మహాగంగా ప్రవాహమై జ్ఞానగంగ అయి నీలో ప్రవహించి నిన్ను ఉన్నత దశలు తీసుకుపోతుంది, నిన్ను తరింపజేస్తుంది అని రెండవ పదానికి అర్థం. మూడవ పదం సకృజయన మురారి సమస్య అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా నీలో జ్ఞానగంగ ప్రవహించింది అంటే నీకు వచ్చే లాభం ఏంది అంటే ఏంటంటే నువ్వు మురారికి దగ్గర అవుతావు. మురారి అంటే పరమాత్మ అని అర్థం. నీ యొక్క ఆలోచనలు కావచ్చు, నీ యొక్క భావనలు కావచ్చు, నీ యొక్క మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు పరమాత్మకు దగ్గరగా పోతుంది. ఎప్పుడైతే పరమాత్మకు దగ్గర అయిందో ఎముడితో చేర్చలేదు, యమసాధనానికి పోవాల్సిన అవసరం ఉండదు. అంటే అర్థం ఏంటంటే దానికి మోక్షం వస్తుందనే అర్థం. ఇక్కడ యముడితో చేర్చలేదు అంటే అర్థం ఏంటంటే మోక్షం వస్తుంది అని ఖచ్చితంగా మనకి శంకరాచార్యులు వారు బల్ల బుద్ధి చెప్పేస్తున్నారు ఈ శ్లోకం. సో ఇది గీత యొక్క ప్రశస్తం. గీత తెలుసుకోవాలన్న ప్రాముఖ్యత చెప్పుకున్నాం. కాబట్టి సమయం ఎంతుందో చూసుకుంటే దాన్ని బట్టి గురువు యాక్చువల్గా లాస్ట్ ఒక మాట మాట్లాడేసి నేను ముగించేస్తాను గురువు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈరోజు గురువుగారు ముందు మాట్లాడే సాహసం చేయకూడదు, చెయ్యను కూడా, తెలిసింటే చేసేవాడిని కాదు. ప్రవీణ్ గారు నాకు ఒక 1 వీక్ ముందు నన్ను కాల్ చేసి ఈ విధంగా గురువుగారు బయట వెళ్ళాల్సి ఉంటుంది, మీరు సమయం ఉంటే మాట్లాడగలరా అని అడిగితే గురువుగారు ఉంటారు కదా అని ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నా అంటే కూడా దానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే నేను చెప్పే మాటలు బట్టి మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడితే, నేను అల్పజ్ఞానంతో ఏదేదో బాగుండొచ్చు కానీ మీకు ఏదైనా ఉపయోగపడితే రే గురువుదేవ్ మనం ఉన్నందుకి మీరు లాభం పొందిన వాళ్ళు అవుతారు, నేను దానికి ఉదాహరణగా ఉంటాను. లేదా వీడు చెప్పిందంతా ఏమి బాగలేదు, వీడికి ఏమి తెలీదు అనుకున్నా కూడా మీకు లాభం ఉంది, నాలాగా ఉండకుండా ఉండేదానికి మీకు ఒక అవకాశం ఉంది. శిష్యుడు అంటే ఇలా ఉండాలా లేకపోతే ఇలా ఉండకూడదు, అదానికి నేను ఎగ్జాంపుల్గా ఉంటాను. కాబట్టి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అనుగ్రహం నాకు కలగాలని రాధయ్య.
ఓకే గురువు గారు, ధరణి గారు ఎవరు అనేది నేను మ్యూట్లో ఉండి మాట్లాడాను ఇందాక. సో నేను యాక్చువల్గా వేరే చోటకు వచ్చాను, వేరే కజిన్స్ హౌస్కి. సో నాకు కూడా ఈరోజు కుదరదనే ఉద్దేశంతో నేను ధరణి గారిని రిక్వెస్ట్ చేశాను. ధరణి గారు ఎవరంటే దాదాపుగా 2011 అని చెప్పారు కానీ నాకైతే 2013 గుర్తు. ఎందుకంటే 2013 మాకు ఆ వెబ్సైట్కి సంబంధించి చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని అప్పట్లో. దాదాపుగా అప్పటికి పెట్టి 4 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఏ కొత్త సబ్జెక్ట్ వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది నాకు అప్పుడున్న వెబ్సైట్ మోడల్కి. ఆ టైంలో ఆయన పరిచయం అవ్వటం జరిగింది 2013. దాదాపుగా 6 నెలల పాటు రోజుకి 1-2 గంటలు ఏమైనా పడుకొని ఉంటాము 6 నెలల పాటు, ఎప్పుడన్నా ఒక రోజు 1.5-3 గంటలు ఏమైనా 4 గంటలు ఏమైనా పడుకొని ఉంటాం, అంత కష్టపడ్డాము. ధరణి గారు
లేకపోతే ఈ రోజు వెబ్సైట్ ఈ షేప్ లో మాత్రం ఖచ్చితంగా ఉండేది కాదు. సో నిజంగా ఆయన నేను ఆ టైంలో పడిన స్ట్రగుల్ అప్పుడు నాకు ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ధరణి గారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇంతమంది గురువు గారి గురించి తెలుసుకుంటున్నారు అంటే అందులో ఖచ్చితంగా మీ మీ పాత్ర ఎంతైనా ఉంది, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ. అలానే ఆయన యామిని గారి హస్బెండ్, మనకి యామిని గారు ప్రతిరోజు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే గురుగారు, క్విజ్ చేయమంటారా?
సాధారణంగా ప్రతి వాళ్ళకి కూడా ఉపన్యాసాన్ని చెప్పేటువంటి నైపుణ్యం ఉండకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ రీత్యా కనుక చూసుకుంటే ధరణి గారు నేను చెప్పినటువంటి అన్ని గ్రంథాలు అన్ని వ్యాఖ్యానాలు 4 సార్లు 5 సార్లు 6 సార్లు అలా చూసి ఉంటారు. దాదాపుగా ఇప్పుడు 11-12 సంవత్సరాల నుంచి దాదాపుగా అన్నీ కూడా ఒకసారి మాత్రం కాదు, 2 సార్లు కూడా కాదు, 3కు పైనే అయి ఉంటాయి. తర్వాత ఆయన స్వతంత్రంగా కొంత ధ్యానంలో చాలా జాగ్రత్తగా ఆలోచించడం జరిగింది. అవన్నీ కంక్లూడ్ చేసేటప్పటికీ మొత్తాన్ని కంక్లూడ్ చేయటం అంటే చాలా కష్టం, ఎందుకంటే మనకు ఒక టైం ఉంటుంది. దాన్ని సబ్జెక్టుల వారీగా కనుక చెప్పుకుంటా వస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి చెప్పేటప్పటికల్లా కొంతమందికి గ్రహించడం కష్టం అవుతుంది. అంటే అంతా తెలిసిన వాళ్ళకైతేనేమో తేలిగ్గా గ్రహిస్తారు, కొత్తగా గ్రహించడం కనుకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. అంతే తప్ప ఆయన చాలా గొప్ప నాలెడ్జి ఉంది. ఆ నాలెడ్జిని ఆయన చక్కగా ఉపయోగించుకుంటున్నాడు, చక్కగా సాధన చేస్తున్నాడు. అందువల్ల ఈ చెప్పినటువంటి దాంట్లో ఏదైనా చెప్పినటువంటి విధానం బాగలేకపోతే ఎవరికైనా బాగలేకపోతే బాగలేదు అనుకోవచ్చు, కానీ చెప్పినటువంటి సబ్జెక్టు మాత్రం చాలా విలువైనటువంటి సబ్జెక్టు అనేటువంటిది మీరు గ్రహించాలి. రైట్, పిజ్ పెడితే దాదాపుగా సరిపోద్ది టైము, సరిపెట్టేసే. అయితే క్విజ్ రేపు పెడుతురు, కానీ ఇవాళ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళ వరకు మనం అభిప్రాయాలు తీసుకుందాం. రేపు మళ్ళీ కొంతమంది అభిప్రాయాలు తీసుకొని క్విజ్ పెడదాం. ఇంకా కొద్దిగా టైం ఉంది, 20 నిమిషాలే టైం ఉంది.
నమస్కారం గురుదేవ అమ్మ. నమస్కారం అమ్మ. గురుదేవ నేను వినపడుతుందా? గురుదేవ
వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది, చెప్పండి.
నమస్కారం గురుదేవ. అదే భక్తుడు భక్తి యోగం మొత్తం భక్తుడి లక్షణాలు 36 లక్షణాలు మీరు చెప్పారు, మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను గురుదేవ. దాంట్లో అదే చిన్నప్పటి నుంచి అన్ని ఆ లక్షణాలన్నీ ఒక 3 డేస్ నుంచి చూస్తూ ఉంటే ఎవ్రీడే విని కొన్ని కొన్ని మనకి ఉన్నాయి, చిన్నగా మైన్యూట్ గా ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, చాలా చాలా చేసుకోవాలి అనిపిస్తుంది గురుదేవ. సుఖం దుఃఖం సమానంగా చూసుకోవాలి. ఇంకొకటి వచ్చి నా కాంక్షతి అని ఆ 2 అనుకుంటున్నాను గురుదేవ. చిన్నప్పటి నుంచి దేవుని ఏది ఐ మీన్ అంటే ఫస్ట్ ఏం అడగకుండా స్వామిని మొక్కునే వాళ్ళము. తర్వాత కజిన్స్ అందరూ నువ్వు ఏదైనా ఏం కోరుకున్నావు ఏం కోరుకున్నావు అంటే ఓ మనం ఏదైనా కోరుకోవాలా అని చెప్పి స్టార్ట్ చేసి అదొక పెద్ద కోరికలు దేవుడి దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకుని వెళ్ళి కోరుకునేది స్టార్ట్ చేసాం గురుదేవ. దాని తరువాత ఇప్పుడు మీరు చెప్పేది స్టార్ట్ చేసినాక లేదు, దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు, మనం అడిగితేనే ఇవ్వడు అనేది అర్థం చేసుకొని ఆ కోరికలు దేవుడిని ఇప్పుడు మొక్కునేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ కోరికలు లేకుండా చేసుకుందామని సాధన చేద్దాం అనుకుంటున్నాను గురుదేవ. ఇంకొకటి వచ్చి సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలి అని గురుదేవ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఉండింది, తను ఇప్పుడు ఇండియా వెళ్తుందంటే చాలా బాధగా ఉంది. సో ఆ 2 నేను లేదు ఇలా బాధపడకూడదు, ఏది వచ్చినా కూడా సంతోషం ఎక్కువ కానీ దుఃఖం ఎక్కువ కానీ అలా లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని ట్రై చేద్దాం అనుకుంటున్నాను గురుదేవ, మీ బ్లెస్సింగ్స్ ఇలా ఇంకా సాధన చేస్తామని అలా అనుకుంటున్నాం గురుదేవ. ధన్యవాదాలు.
సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలంటే ఇదంతా ఒట్టి కళ అనేటువంటి భావన గట్టి చేసుకోవాలి. ఇదంతా కళ, స్వప్నం. స్వప్నం జరుగుతున్నంతసేపు అంతా నిజంగానే భావిస్తాం, మెలకు రావటంతో అంతా ఒట్టిదే. అలాగనే ఇప్పుడు కూడా ఇదంతా నిజంగా భావించి సుఖ దుఃఖాలు పడుతున్నాం, కానీ ఇప్పుడే మేలుకొని ఇదంతా ఒట్టిదే అని కనుక తేల్చుకుంటే ఆ సుఖ దుఃఖాలన్నీ సమానమవుతాం. రైట్.
ఓకే, గంగాధర రావు గారు.
నమస్కారం అండి గురుగారు. నేను అదృష్ట సర్వభూత నామ అది అదొకటి మైత్రి కరుణ అని చెప్పని ఈ మూడు చేద్దామని చెప్పని అనుకుంటున్నాము. ఒక చిన్న విషయము, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ 36 లక్షణాలు చూస్తుంటే ఓన్లీ ఆత్మ దృష్టితో చూస్తేనే గాని మనకి ఇవన్నీ ఈజీగా ఉంటాయి, కానీ శరీర దృష్టి కానీ మనస్సు దృష్టి కానీ మీ బుద్ధి దృష్టితో చూస్తే మాత్రం ఈ ఎక్కడా లింక్ కుదరట్లేదు. అవి ఆ మూడు వదిలిపెడితేనే ఇవి 36 లక్షణాలు ఉన్నాయి. ఒకదానికి వస్తే మీరు చెప్పినట్టు లింక్ చక్కగా మీరు చెప్పారు. సారాంశం ఏంటంటే మనం ఆత్మ దృష్టి తప్పితే దేహ దృష్టి ఇది వదిలిపెట్టాలని చెప్పని తెలిసిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటని చెప్పనంటే మనం ధ్యానం చేయాలని చెప్పనా ఏది చేయాలని చెప్పనన్నా మీరు చెప్పినట్టుగా ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ కంప్లీట్ గా వదిలిపెట్టేసేసి మనసు బుద్ధి రెండు కూడా భగవంతుడికి సరెండర్ చేసి నువ్వు తప్పితే నాకు వేరే దిక్కు లేదు, నీ పాదాలు పట్టుకుంటాను, నన్ను బయటకు ఇచ్చమని చెప్పనంటే అది కొద్దిగా మార్గం దొరుకుతున్నట్టుగా ఉంటుంది. ఒకటి ఇది నాకు అర్థమైంది. మూడోది మురళి గారు చెప్పింది ఒక చిన్న ఒక్క పాయింట్ మాత్రం అన్ని అర్థమైనవి. ఒక్క పాయింట్ లో సినిమా చూసేటప్పుడు అది చీకట్లో చూస్తున్నాం కాబట్టి అది నిజం అనిపిస్తున్నది, అదే సినిమా మనం బయట వెలుతురులో చూస్తే అది సినిమా లాగా అనిపించదు, భగవంతుడికి మనకి అదే తేడా అని చెప్పని అన్నారు. ఆ పాయింట్ కొద్దిగా నాకు హైలైట్ అయింది. అంటే మనం అజ్ఞానంలో ఉండబట్టి మనం ఈ జరిగే సంఘటనలు కానీ ఈ మన నేను నా వాళ్ళు అని చెప్పని అనుకునేవన్నీ వీటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఇది వదిలిపెట్టేసేస్తే నేను నాది అని చెప్పని అహంకారం మహంకారం వదిలిపెట్టేసేస్తే మార్గం ఈ 36 లక్షణాలు చెప్పేది ఒకటే డైరెక్షన్, నీ ఇది వదిలిపెట్టేసేస్తే అటువైపు దృష్టి పెట్టు, నా వైపే కంప్లీట్ గా ఉంటేనే కానీ నీకు కాకూడదని చెప్పి మీరు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇవి చెప్పిన తర్వాత ఇంకొద్దిగా నాకు అండర్స్టాండింగ్.
ఆత్మస్థితిలో ఉంటేనే ఇవన్నీ కుదురుతాయి, లేకపోతే కుదరవు, అంతవరకు కరెక్టే. కానీ ఆత్మస్థితిలో ఉన్నామని అనుకొని మనం వాటిని అలవరుచుకోవాలి, అది ఇక్కడ పాయింట్. ఆత్మస్థితిలో ఉన్నామనుకొని నేను ఆత్మనే అనుకొని అది గుర్తు తెచ్చుకుంటా ఉండాలి ఎల్లప్పుడు కూడా. అలా ఎల్లప్పుడు గుర్తు తెచ్చుకుంటేనే ఎప్పటికైనా ఆత్మ అవుతాం. అంతేగాని ఆత్మస్థితిలో మనం లేవు గనక అంటే లేకుండానే పోతాం. ఆత్మస్థితిలో లేవు గనక అనేటువంటి మాట తీసేయండి, ఆత్మస్థితిలో ఉన్నామని అనుకొని ఈ వ్యవహారం అంతా నడపాలి. రైట్, నెక్స్ట్.
శైలజ శ్రీనివాస్ గారు.
నమస్కారం గురుగారు.
చెప్పండి.
నేను కాకినాడ నుంచి అండి మాట్లాడుతున్నాను.
ఎక్కడి నుంచి?
కాకినాడ గురువు గారు.
చెప్పండి.
మీ భక్తి యోగం ఈ చాప్టర్ అంతా విన్నాను గురువు గారు, ఎప్పుడు అసలు వినలేదండి భగవద్గీత. ఇంట్లో పుస్తకం ఉన్నా కూడా ఎలా చదవాలో సరిగా అర్థం కాలేదు గురువు గారు. మొదటిసారిగా మీరు చెప్తుంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తుంటే చాలా బాగా అర్థమైంది గురువు గారు. నేను మీరు చెప్పిన 36 లక్షణాల్లో కూడా సులువైనవి తీసుకుందాం అనుకుంటున్నానండి ముందు. అంతే గురు గారు, చాలా సంతోషం. నమస్తే.
జీవీఎస్ రావు గారు.
నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి వింటున్న, పేరు జీవి సత్యనారాయణరావు. మీ దగ్గర నుంచి పుస్తకాలు తెప్పించుకున్నాను, తర్వాత నేను ఈ భక్తి యోగంలో మధ్యలో నుంచి వింటున్నాను, అందువలన వివరాలు అనేది నేను చెప్పలేను. కానీ వాడు ధరణి కుమార్ చెప్పిన విషయాలు మాత్రం చాలా అర్థమైనవి. చాలా అంటే కొంత అంత చాలా మొత్తం అన్ని చెప్పారు కాబట్టి కొంత గుర్తు ఉంటుండడం కష్టం, కానీ ప్రస్తుతానికి మాత్రం చాలా ఉన్నాయని తెలిసింది. మామూలుగా మీరు 2009 నుంచి మొదలెట్టారనే చాలా సంతోషం అనిపించింది. నాకు మీ పరిచయం వచ్చే ధ్యాన మాలిక ద్వారా నాకు తెలిసింది, దానివల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను, అప్పుడే మీరు పుస్తకాలు పంపడానికి అవకాశం వచ్చింది. ఆ విధంగా మీకు నాకు పరిచయం ఏర్పడింది. ఇంకా చాలా నేర్చుకోవాలన్నది. నాకు భగవద్గీత పుస్తకం చూడాలంటే భయం అనిపించేది వరకు, ఇప్పుడు చూసిన తర్వాత నేను కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తోంది. కొంచెం మామూలుగా 3 పుస్తకాల వరకు చదివాను, 10వ అధ్యాయము 12వ అధ్యాయము.
ఆ వివరాల తర్వాత మాట్లాడుకుందాం.
చాలా సంతోషం.
కార్యక్రమం ఏమిటంటే ఈ లక్షణాల్లో ఏ లక్షణాన్ని మనం అలవరుచుకోవాలి దాని గురించి మాత్రమే మాట్లాడండి, ఇంకేదైనా మాట్లాడదలుచుకుంటే రేపు ఎల్లుండి మాట్లాడుతున్నారు. ఈ రోజు మాట్లాడాల్సింది కేవలం నేను ఈ లక్షణాన్ని అలవరుచుకోదలుచుకున్నాను అంతే. నెక్స్ట్
దయచేసి, ఎందుకంటే మా దగ్గర ఆ 36 లక్షణాల లిస్ట్ ఉన్నది ఎలాగూ, ఆ ట్రాకర్స్ ఉన్నాయి ఇంతకు ముందు మీకు చూపించినట్టుగా, మేము ఇది చెయ్యాలనుకుంటున్నాము అని 1 సెంటెన్స్ లో చెప్తే ఆ కమిట్మెంట్ కావాలి అంతవరకే. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తే చాలు. రైట్, ఎంకే నాగభూషణ్.
అంటే 10 మందిలో మనం గనక ఇదిగో నేను ఇది చెయ్యాలనుకున్నాను అంటే దానికి మనం కట్టుబడి ఉంటాం. మీ అంతటి మీరు రహస్యంగా ఇంట్లో కూర్చొని ఇట్లా చేద్దామని అనుకున్నారనుకోండి, చేసినా పర్లా చేయకపోయినా పర్లా ఎవరేమో, ఇప్పుడు 10 మందిలో కనుక మాట్లాడితే ఏంటంటే నేను ఖచ్చితంగా దీన్ని చెయ్యాలి అనేటువంటి మాట. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే ఏ లక్షణాన్ని అలవరుచుకోదలుచుకున్నారు దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమి చెప్పండి అంతే. ఇక వేరే మాట చెప్తే మేము ఈరోజు కట్ చేస్తాం, రేపు తర్వాత మాట్లాడుకుందాం.
నమస్కారం గురు. నేను నిరహంకార అనేది అహంకారం లేనివాడు, ఇంకోటి సంతుష్ట సతతం ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేవాడు. ఈ రెండు నేను పాలకోవాలనుకుంటున్నాను.
హెచ్పి కురెళ్ళ గారు. అన్మ్యూట్ చేసుకోవచ్చండి.
నమస్కారం గురు గారు.
చెప్పండి.
మీరు చెప్పింది నిష్కామ కర్మ, కర్మయోగం అన్నారు కదా, అంటే ఏమి ఆశించకుండా గమ్మని పని చేయాలా, ఏం పలుతమొచ్చిన దాని గురించి వరి కాకూడదు, ఆ విధంగా అనుకుని నేను భగవద్గీత క్లాస్ అటెండ్ అయ్యి ఆ విధంగా చేస్తున్నాను. అప్పుడు భగవాన్ కృష్ణ చెప్పింది అర్జునుడికి ఏమనంటే,
నేను మాట చెప్పానండి, మీరు ఏదన్నా ఒక లక్షణాన్ని కనుక అలవరుచుకోదలుచుకుంటే ఆ మాట చెప్పండి, లేదంటే తర్వాత రేపు మీరు స్పీచ్ ఇవ్వదలుచుకుంటే రేపు ఇద్దరు.
లేదు, అదే చెప్పాను నేను.
ఏం చెప్పద్దు, ఏ లక్షణాన్ని మీరు అలవరుచుకోదలుచుకున్నారో ఆ లక్షణం చెప్పండి అంతే, వేరే ఏమి
ఏమి ఆశించకుండా కృష్ణార్పణ వస్తుంది చేయాలనుకున్నాను, అది చేశాను, దాని వల్ల ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాను అంతే.
రైట్
చేశాను అంటున్నారు.
రైట్ రైట్ రైట్. శైలజ రేఖపల్లి గారు.
నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ గారు. నేను సర్వారంభ పరిత్యాగి అదొకటి, దుఃఖ సుఖక్షమి అది, ఆ రెండు అలవర్చుకున్న దాన్ని సాధించాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈరోజు ధరణి గారు చెప్పిన ప్రవచనము నేను అర్థం చేసుకోగలిగాను అంటే, ఏమాత్రం అర్థం చేసుకోగలిగాను అంటే, అది ఈ కొన్ని అంటే ఎన్ని నెలలో గుర్తులేదు, 8 నెలల్లో ఎంతో నేను స్టార్ట్ అయ్యి అప్పటి నుండి వింటూ మీ ఆ జ్ఞానం పొందిన దాని వల్లే ఆయన ఈరోజు ఆ సారాంశం అంతా అర్థం చేసుకోగలనండి.
గాయత్రి నారాయణ.
నమస్కారం గురువు గారు. ఈరోజు చెప్పిన ధరణీష్ వారు చెప్పిన ప్రవచనము అన్ని రికాల్ అయినట్లయా, చాలా బాగా చెప్పినారు. మళ్ళా నేను ఈరోజు నిష్కామ కర్మము కర్మలంతా చేసిన ప్రతి కర్మను భగవంతునికి అర్పణ చేయాలని, అందరిలోనూ సమభావంగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
ఏలూరి సూర్యప్రకాష్ రాజు గారు.
నమస్కారం సార్. గురువర్య సార్, శ్లోకం 13 అద్వేష్ట సర్వభూతానం అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండటం, అలాగే 14 సంతుష్ట సతతం ఎల్లప్పుడు కూడా నాకు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను సంతోషంగా ఉన్నామని, ఇంకా 16 అనపేక్ష అదోటి సార్, తర్వాత 17 నకాంక్షతి, 18 సంఘ వివర్జిత, ఇదంతా మీ దయ వల్ల నాకు అబ్బిందే. అంచేత ఈ 5 లక్షణాలు ముందు అలవర్చుకుని ఎక్కువగా దాని మీదే దృష్టి పెట్టి ప్రయత్నం చేయగలుగుతానని చేస్తానని మీ ఆశీస్సులు కోరుకుంటూ ధన్యవాదాలు సార్.
ఉంటే ఖచ్చితంగా చేస్తారు.
రాజు మురళి గారు.
గురుదేవ నమస్తే అండి.
చెప్పండి.
నేను అద్వేష్ట సర్వభూతాన అందరినీ సమానంగా చూడాలనే భావన అలవర్చుకోవాలని, అలాగే సమదుఃఖ సుఖాక్షమి రెండు సాధన చేయాలనుకుంటున్నాను గురుదేవ.
కొట్టే వసంతరాణి గారు.
గురువు గారు పాద పద్మం నమస్కారం. గురువు గారు, నేను కొట్టే వసంతరాణి. మీరు భక్తి యోగంలో చెప్పిన 36 లక్షల గురించి విన్నాను, చాలా బాగా చెప్తున్నారు గురువు గారు, దాని గురించి నేను చేసుకుంటాను గురువు గారు. నమస్కారం గారు, అమ్మగారికి గురువు గారికి పాద పద్మముకు నమస్కారం.
వెంకటనారాయణ గారు.
గురుదేవ పాద పద్మములకు బ్రాహ్మణులు, మయ్యర్పిత మనోబుద్ధి అనే లక్షణాన్ని ప్రకారము నా మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలనుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన భగవంతుని గుణగుణాలను రూపము ఆ భగవత్ చింతనతో కాలాన్ని ఎక్కువగా గడపాలని వాంఛిస్తున్నాను.
అమృత.
గురువు గారి గురు దంపతులకు పాద పద్మాలకు నమస్కారాలు. గురువు గారు, నిష్కామ కర్మాచరణ, సాకార సగుణోపాసన ఈ రెండు చేయాలనుకుంటాను.
గుణశీలన్ గారు.
నమస్కారం గురుదేవు, అమ్మగారికి నమస్కారము. నేను 16 శ్లోకంలో అనపేక్ష ఏమిటి నేను ఎదురు చూసేదిలే అన్న రెండవది నాకాంక్షది, యావది దానికి ఆశపడలేదు. మూడవది 19 శ్లోకంలో సంతుష్టగా ఉండాలని పెట్టి సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను. మీ అనుగ్రహం కావాలి.
నమస్కారం గురువు గారు, అమ్మగారికి నమస్కారం అండి. ధృడిని స్వరూప అనే లక్షణం నేర్చుకోవాలనుకుంటున్నాను గురువు గారు. శాశ్వత ఆనందం పొందాలంటే పరమాత్మతో ఐక్యం కావాలని ధృడితో సాధన చేయాలి అనుకుంటున్నాను గురువు గారు. సర్వకర్మ ఫల త్యాగం, విశ్రామ కర్మలు చేస్తూ ఫలితం పరమాత్మకు అర్పించడము, ఈ పంటని నన్ను తలుచుకుంటూ చేయడం అనే సాధన చేస్తున్నాను గురువు గారు. నమస్కారం.
సురేంద్ర గారు.
గురుదేవ పాద పద్మలకు నమస్కారం. అమ్మగారి పాద పద్మలకు నమస్కారం. గురుదేవ, మీరు ఇచ్చిన వాటిల్లో మొట్టమొదట అతి చిన్నదైనది తీసుకోండి అని మీరు కమాండ్ ఇచ్చారు గురుదేవ. అందుకని నేను మైత్ర కరుణ సమానుల పట్ల మైత్రి, దీనుల పట్ల కరుణ అనే దాంతో స్టార్ట్ చేసి చేయాలనుకుంటున్నాను గురుదేవ.
రామరత్న దుంతి గారు.
గురువు గారికి అమ్మగారికి నమస్కారములు. నేను ద్వేషము లేకుండా ఎవరి పట్ల నన్ను అందరి పట్ల కరుణతో సంతుష్టమైన మనసుతో ఉండాలని అనుకుంటున్నాను. ఈ గుణాలు నేను ముందు నుంచి కూడా కోరిక అనేది లేకుండానే నా జీవితము చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదే దీంతోనే నేను కొనసాగిస్తాను గురుదేవ.
యాదగిరి స్వామి గారు
నమస్కారం. గురుగారు, గురుపత్నికి కూడా నమస్కారం.
చెప్పండి
గురుగారు. మీ ఆశీర్వాద బలంతో నేను 3 లక్షణాలను అలవర్చుకోదలుచుకున్నాను. సర్వప్రాణుల యందు ద్వేషభావం లేకుండా ఉండటం 1, ఎల్లప్పుడూ సంతుష్టుడిగా ఉండటం 2, 3 ప్రాప్తించిన దాంతో తృప్తి పడాలని అనుకుంటున్నాను. గురుగారు మీ ఆశీర్వాదం ఎప్పుడు మా వెంట ఉంటుందని ఆశిస్తున్నాను.
అంజమ్మస్ ఐఫోన్.
నమస్కారం గురువు గారు. మీరు చెప్పిన విధంగా 13వ శ్లోకంలో నిర్మమో నిరహంకారః సమ దుఃఖః సుఖః క్షమి అనే దీంట్లో నేను ఈ సమ దుఃఖాలు సుఖ దుఃఖాలను సమానంగా చూడ, అంటే సుఖం వచ్చినప్పుడేమో ఆనందపడతాం, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ బాధపడతాం, అట్లా లేకుండా ఈ సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను గురువు గారు.
గురు దంపతులకు నమస్కారం అండి. నేను సంతుష్ట సతతం మిత్రభావం అనపేక్షగా ఉండాలని, కొంచెం ఉన్నది అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నమస్కారం.
తాలంకి లక్ష్మీనారాయణ.
గురు దంపతుల దగ్గర శాస్త్రాంగ స్వామి, నేను 13 శ్లోకంలో చెప్పినట్లు అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ. కరుణ అంటే నేను దయ ప్రేమ జాలి సానుభూతి చేతనే సహాయం చేయడము, వారి స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాము అని అవి అలవర్చుకోవాలనుకుంటున్నాం స్వామి. నమస్తే.
ముత్యాలరావు గారు.
జై గురుదే. గురు నమస్కారం. నేను అద్వేష్టానం అనేది కొద్దిగా అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. రెండింటి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను గురువు గారు.
నమస్కారం స్వామి. విజయలక్ష్మిని. నేను పశ్చంతి అనే దాంట్లో ఉన్నాను స్వామి. పారా అంటే ఈ వాక్లు ఉన్నాయి, నోరు ఇచ్చేవి విన్నా కానీ నో కళ్ళతో చూస్తే కానీ బయటకు వస్తే కోపం వస్తుంది. కొన్ని నచ్చని విషయాలు చూస్తే అండ్ ఎక్కువ పిల్లల విషయంలోనే అవుతా ఉంటుంది. అవి గబక్కన ఆనేస్తున్నాను, అది మాత్రం కోపం నోరు అయ్యో బయటకు వచ్చేసింది అనుకుంటాను సార్. మళ్ళీ భగవంతుని శరణాగతి అయితే ఎప్పుడో చెంది ఉన్నాను. ఈ విషయం మాత్రం కంట్రోల్లో ఉండాలి స్వామి. నాకు
పిల్లల పట్ల చూపించే కోపం కోపం కాదు.
అదే అనుకుంటానే ఉంటాను. మళ్ళీ వాళ్ళు ఫీల్
చూపిస్తామంటే వాళ్ళు బాగుపడాలి కాబట్టి.
ఇంకెవరి మీద నాకేం రాదు.
మనకి ఏదైనా నష్టం వస్తుంది కష్టం వస్తుంది అనుకుంటే, అవతల వాళ్ళు ఏదైనా అపకారం చేస్తున్నారు అనుకుంటే అప్పుడు చూపించే కోపం కోపం.
అయ్యి అసలు రావు స్వామి, వదిలేస్తాను అన్ని. ఇంకా డబ్బులు ఇచ్చినా కూడా రాకపోతే వదిలేస్తాను నా వాళ్ళే.
కే చెన్నారెడ్డి గారు.
గురుదేవ నమస్కారం. గురుదేవ, నిరహంకారంగా ఉండడము సుఖ దుఃఖం సమంగా ఉండడం చేస్తాని ప్రమాణం చేస్తున్నా గురుదేవ. నమస్కారం గురుదేవ.
కృష్ణమూర్తి గారు.
గురువు గారికి పాదాలకి నమస్కారం. గురుదేవ, నేను సంతుష్టో వెనకైనా ఉన్న దానితో లభించిన దానితో సంతృప్తిగా ఉండాలని ఒకటి గురుగదా, ఇంకొకటి నిర్మమ నిరహంకార ఈ రెండింటికి సంబంధం ఉంది కదా, మమకారానికి మూలం అహంకారం, ఈ రెండింటిని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకోటి దృఢ నిశ్చయ, సంశయాలు సందేహాలు లేక దృఢ నిశ్చయంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ 3 ఇవి చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు.
గౌతమి సైఫోన్.
నమస్కారం గురుగారు. నేను ఇది నా పేరు గౌతమి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది నేను 13వ శ్లోకంలో ఇది సుఖ దుఃఖాలను సమంగా చూడాలని అది పాటించాలనుకుంటున్నాను. ఇంకా ఇంకొకటి నిష్కామ కర్మ, ఇంకా ఫలితం ఏది చేసినా ఫలితం ఆశించకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి నిత్యం ఏది ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. కొంచెం తెలుగు రాదు, మిస్టేక్స్ అవుతున్నాయి, సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
రంగారెడ్డి గారు.
గురుదేవ మీ పాదపద్మకు నమస్కారం. గురుదేవ
చెప్పండి.
గురుదేవ నేను సమానుల పట్ల మైత్రి భావన, దీనుల పట్ల కరుణ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని అనుకుంటున్నాను.
కేఎన్ఎస్ ప్రసాద్ గారు. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి.
మాట్లాడచ్చు. ప్రమాణ ప్రణవస్వామి, నేను సకల జీవుల పట్ల కనికరంతో వ్యవహరిస్తానని, నిరహంకారంతో ఉంటానని, ఎటువంటి ఫలితం ఆశిస్తుంటా కర్మలు చేయటానికి, అది పరులకు కష్టం కలిగించే విధంగా ప్రవర్తించనని నిర్ణయం తీసుకున్నాను స్వామి.
హలో, వినిపిస్తుందా అండి?
చెప్పు.
గురువు గారు, మాధవి గారికి, గురువు గారికి నమస్కారాలు. నేను రేపటి రోజు నిష్కామ కర్మ అవి పాటించాలనుకుంటున్నానండి. భక్తి భక్తి యోగం చాలా నచ్చింది, దానిలో నాకు కొన్ని ఉన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ గురువు గారి వల్లే, నా పూర్వజన్మ సుకృత వల్ల ఇంత మార్పు, చాలా మార్పు నాలో కలిగింది, ఇంకా కలగాలని ఆశిస్తున్నానండి.
ఉషా ప్రసన్న గారు.
గురు దంపతులిద్దరికి నా పాదపద్మ నమస్కారం. మీ పాదపద్మ నమస్కారం. నేను బెంగళూరు నుంచి ఉషా ప్రసన్న. నేను శత్రువు మిత్రు సమానంగా చూడాలని, మరి అవమానం సన్మానాన్ని ఒకేలా ఉండాలని, సమ దుఃఖ సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా ఒకేలా ఉండాలని నేను ప్రాక్టీస్ చేస్తాను.
రేపు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో వాటిని చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
మరలా రేపు 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకున్నాము. థ్యాంక్ యూ.